ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భువికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఇహమున సుఖీయింప హేమతారక విద్య, పరమున సుఖీయింప బ్రహ్మ విద్య అని చెప్పినట్లు ఈ రెండు విధములైన విద్యలు ప్రతి విద్యార్థికి అవసరం. నిజానికి విద్య అంటే ఆధ్యాత్మిక విద్య కనుక ప్రతి విద్యార్థి అటువంటి విద్యను అభ్యసించాలి. భారతీయ పరమార్థ తత్వమునకు మూలస్తంభములైన వేద ఉపనిషత్ శాస్త్ర పురాణ ఇతిహాసముల యొక్క ఘనతను విశిష్టతను గురించి విద్యార్థులకు బోధించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతూ ఆధునిక విద్యలలోని లోపాలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు ఈ విధంగా ఎత్తిచూపారు. నేడు సమాజంలో త్యాగము, సౌశీల్యము, నీతి, నిజాయితీ కరువైనాయి. సమాజమును తీర్చిదిద్దవలసిన బాధ్యత విద్యాసంస్థలపైన ఉన్నది. నేడు విద్యాసంస్థలు బహుళ గ్రంథ పరిచయమునకు ప్రాధాన్యతనిచ్చుచున్నవే గాని నిజమైన భావహారమును విద్యార్థులకు అందించుటకు పూనుకోవటం లేదు. విద్యార్థులలో ఎటువంటి పరివర్తన కలిగించుటకు ప్రయత్నం చేయటం లేదు. కేవలం విషయ పరిజ్ఞానమును అందించుటలోనే కృషి చల్పుతున్నవి. విద్యా విషయమటుంచి తమ ప్రవర్తన ద్వారా విద్యార్థులు తల్లిదండ్రులకు భవిష్యత్తును గురించిన ఆందోళన కలిగించుచున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది విద్యార్థి లోకానికి మహోన్నతమైన భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక యందు అభిరుచి మరియు అభినివేశము కలిగించడానికి భగవాన్ బాబావారు స్వయంగా పూనుకున్నారు. కేవలం తాము స్వయంగా నెలకొల్పిన విద్యాసంస్థలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 1972 సంవత్సరం మొట్టమొదటిసారిగా వేసవి తరగతులను ప్రారంభించారు. ఈ వేసవి తరగతుల పరమ ప్రయోజనాన్ని వివరిస్తూ స్వామివారు విద్యార్థులకు వేదశాస్త్ర ఇతిహాస పురాణములను అందించి తద్వారా దేశాన్నే కాక యావత్ ప్రపంచాన్నే వారు తీర్చిదిద్దగలిగేవారుగా మలచడానికి ఆశయంతో ఈ వేసవి తరగతులు ప్రారంభింపబడుతున్నాయి అని ఉద్ఘాటించారు. 1972 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బృందావనంలో ప్రారంభించబడిన వేసవి తరగతులలో వేదశాస్త్ర ఉపనిషత్ భగవద్గీత ఇతిహాస పురాణములయందు నిష్ణాతులైన పండితులను మరియు సమాజంలోని వివిధ రంగాలలో ఉన్న అనుభవజ్ఞులైన విశిష్ట వ్యక్తులను రావించి వారి చేత విద్యార్థులకు వివిధ విషయములపై కూలంకషమైన అవగాహన కల్పించే ఉపన్యాసాలను ఇప్పించారు. అంతేకాక స్వామివారు స్వయంగా ఈ తరగతులు నిర్వహింపబడిన అన్ని రోజులలోనూ వివిధ అంశములపై జ్ఞానదీప్తిని కలిగించే దివ్యోపన్యాసాలను ఇచ్చారు. ఆ విధంగా మొదలైన వేసవి తరగతులు ఎందరికో ఎంతో విలువైన ఆధ్యాత్మిక విద్యను జ్ఞానాన్ని అందించుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జూన్ 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు శ్రీ సత్యసాయి విద్యాసంస్థలలోని విద్యార్థులకు భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికత అన్న అంశంపై ఎంతో చక్కగా వేసవి తరగతులు నిర్వహింపబడ్డాయి. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో ఈ వేసవి తరగతులలో జరిగిన అనేక విషయాలను, విద్యార్థులు పొందిన అనుభవాలను వారి మాటల్లోనే విందాం. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న స్వామి విద్యార్థులు శ్రీ అరుణ్ సాయి 2nd UG, శ్రీ సాయి చంద్ 1st PG, శ్రీ అనంత్ 2nd PG, శ్రీ సాయి చంద్ మ్యూజిక్ కాలేజ్. ముందుగా శ్రీ అరుణ్ సాయి ప్రారంభిస్తూ మొదటి రోజు విషయాలను మనకు అందిస్తారు.
రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈ సంవత్సరం భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికత పైన జరిగిన వేసవ శిక్షణ తరగతులు ప్రప్రథమంగా మొదటి రోజు వేదపారాయణంతో మొదలయ్యాయి. స్వామివారి యొక్క దివ్య ఉపన్యాసం మనకు వినిపించారు. అనంతరం శ్రీ పల్లవ్ కుమార్ బరువా గారు వచ్చిన అతిథులందరికీ, పిల్లలందరికీ వెల్కమ్ అడ్రస్ అనేది సమర్పించడం జరిగింది. అలాగే శ్రీ కేబీఆర్ వర్మ గారు, వైస్ ఛాన్సలర్ గారు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం, వచ్చిన శ్రోతలందరికీ ఒక ఇనాగరల్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఆయన చాలా అంశాలపై చర్చించారు. అందులో ఉన్న ముఖ్యమైన అంశాన్ని బ్రదర్ అనంత్ మనతో షేర్ చేసుకోవడానికి.
రేడియో సాయి శ్రోతలందరికీ నమస్కారం. ప్రొఫెసర్ కేబీఆర్ వర్మ గారు, సత్యసాయి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు, ఆయన రెండు విషయాల గురించి చాలా బాగా చెప్పారు. ఒకటి, నమస్కారం యొక్క ముఖ్యత్వం. నమస్కారం అనేది మన సమాజంలో, అది మన భారతీయ సంస్కృతి, అది ఎందుకు అలా నమస్కారం అనే ఒక పద్ధతి భారతీయ సంస్కృతిలో ఎందుకు ఉందో, అది ఏం సిగ్నిఫై చేస్తుందో దాని గురించి చెప్పారు. తర్వాత సైన్స్ అండ్ స్పిరిచువాలిటీలో ఉన్న సంబంధాల గురించి చెప్పారు. దానిలో నాకు ఒక్క కొటేషన్ చాలా బాగా నచ్చింది. అది ఐన్స్టీన్ గారు చెప్పారు, వేర్ సైన్స్ ఎండ్స్ స్పిరిచువాలిటీ బిగిన్స్.
అవును బ్రదర్, ఇందులో ఆయన ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే, మనం ఈ రెండు చేతులు ఫోల్డ్ చేసినప్పుడు మనకి 10,000 ఉంటాయి. 5,000 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకి ప్రతీక. మన హృదయం నుంచి నమస్కారం చేసినప్పుడు మనలో ఉండే దేవుణ్ణి తన ఎదుటి వారిలో ఉండే దేవుడికి నమస్కారం చేస్తున్నట్లుగా ప్రతీక ఇది.
అద్భుతంగా చెప్పారు సాయిచంద్ బ్రదర్. అలాగే ఐన్స్టీన్ చెప్పిన కొటేషన్ గురించి, వేర్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ స్టార్ట్స్ అనే దాని గురించి, ఇంతవరకు మన సైంటిస్టులు పరిశోధించి పరిశీలించి చివరికి హిగ్స్ బోసన్ అనే దైవకణాన్ని కనిపెట్టారు. కానీ ఇక్కడ హిగ్స్ బోసన్ అనేది ఏంటంటే శక్తికి ప్రతీక అని వాళ్లే చెప్పారు. మన పురాణాల్లోనూ ఎప్పటి నుంచో మన పూర్వీకులందరూ చెప్పే విషయం ఇదే, భగవంతుడు శక్తి స్వరూపుడు, దానికి తగ్గట్టే వాళ్లు దానికి గాడ్ పార్టికల్ అని పేరు పెట్టారు. సో ఈ విధంగా ఆయన సైన్స్ అండ్ స్పిరిచువాలిటీని క్లబ్ చేసి చెప్పిన ఉపన్యాసం శ్రోతలందరినీ ఆకట్టుకుంది. అలాగే దీని అనంతరం మహాభారతం మీద ఒక ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారి అధ్యక్షతన ఒక చర్చాగోష్ఠి అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా మూడు పాత్రల గురించి వివరింపబడింది, గాంధారి, భీష్మ, విదుర, అలాగే వాళ్లు వాళ్ల జీవితాల్లో ధర్మాల్ని ఎలా పాటించారు, వాళ్లు చేసి ఉండాల్సింది ఏమిటి అనే అంశంపైన చర్చాగోష్ఠి నిర్వహించబడింది.
దేశకాల పరిస్థితుల్లో వారు తీసుకున్న నిర్ణయాలను, ఆ నిర్ణయాలు ఎంతవరకు సమాజానికి మంచి చేశాయో, మంచిని చేకూర్చాయో అన్న విషయాలపై ఈ మహాభారత చర్చల ద్వారా మనకి చాలా బాగా తెలిసింది.
సరిగ్గా చెప్పారు సాయిచంద్ బ్రదర్. బ్రదర్ అనంత్ ఏమైనా యాడ్ చేస్తున్నారు?
అందులో నాకు నచ్చింది ఏంటంటే ఆ ముగ్గురు క్యారెక్టర్స్ లో ఇద్దరు చాలా కాంట్రాస్టింగ్ గా ఉంటారు, అంటే భీష్ముడు తర్వాత గాంధారి. ఇద్దరూ వాళ్ల జీవితాల్లో ప్రతిజ్ఞలు తీసుకుంటారు, కానీ భీష్ముడు చివరి వరకు ఆ ప్రతిజ్ఞను పాలన చేస్తాడు, కానీ గాంధారి అలా చేయదు. భీష్ముడు తన కోసం తను తీసుకున్న ప్రతిజ్ఞను, సమాజానికి అధర్మం కలుగుతున్నా కూడా తన తీసుకున్న ప్రతిజ్ఞనే తనకు ధర్మం అనుకుని ముందుకు సాగిపోయారు. అది కృష్ణుడు, అది మీరు చేసుండకూడదు, అది అధర్మం అని చెప్పి తన తప్పు తనకి తెలిసొచ్చేలా చేశారు. అవును, కానీ గాంధారి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. తను మూడు పాత్రలు తనకున్నాయి. ఒకటి, ఒక సతిగా తనకి ఒక మంచి పేరు దొరికింది, ఒక పతివ్రతగా తన చరిత్ర పుటంలోనే నిలిచిపోయింది, కానీ ఒక తల్లిగా అలా తను సక్సెస్ కాలేకపోయింది. ఎందుకు అంటే కృష్ణుడు ఒకసారి, నాకు ఒక సంఘటన గుర్తొస్తుంది ఇప్పుడు, గాంధారి కృష్ణుణ్ణి మహాభారతం యుద్ధం తర్వాత అడుగుతుంది, నా పిల్లలను మీరు ఎందుకు ఆశీర్వదించలేకపోయారు అంటే కృష్ణుడు చాలా బాగా చెప్తాడు, తల్లి ప్రేమకు కరువైన పిల్లలకు దైవ ప్రేమ ఎలా దొరుకుతుందని. తను చూసి తన పిల్లలకు సంస్కృతి ధర్మం నేర్పలేకపోయింది తల్లి, తను ఆ విధంగా ఒక తల్లి పాత్ర సరిగ్గా చేయలేకపోయింది. ఎందుకంటే తన భర్త చూడలేకపోయారనే భావంతో తన భర్తలాగానే తను ఉండాలని ఆమె కళ్ళకు గంతలు కట్టుకుని తల్లి యొక్క వాత్సల్యాన్ని తన పుత్రులకు అందించలేకపోయింది. కానీ దానివల్ల ఇంకొక హాని కూడా జరిగింది. ఏమంటే తన భర్త మహారాజు అంధుడు, చూడలేకపోయాడు. తను ఏం చేసుండాలంటే తను తన భర్తకి కనులుగా ఉండి ఆ సమాజాన్ని ఎలా పరిపాలించాలో తన భర్తకి చెప్పించాలి, కానీ తను అలా చేయలేకపోయింది. పాప
ప్రపంచాన్ని తన కళ్లతో తనకు చూపించడం చాలా అవసరమైనది, కానీ ఆ పని చేయకుండా తను కూడా కళ్లకు గద్దలు కట్టుకుని తన పుత్రులకు కూడా ఆమె వాత్సల్యాన్ని చూపించలేకపోయింది.
చివరికి స్వార్థం కోసం, సమాజానికి హాని కలిగించేలాగా దుర్యోధనుడి కోసం తన ప్రతిజ్ఞను తను విడిచిపెట్టాల్సి వచ్చింది.
కాబట్టి ఈ విధంగా ఈ మహాభారతం మీద జరిగిన చర్చాగోష్ఠి నుంచి మనం అస్సలు సంగ్రహించాల్సిన ఒక్క పాయింట్ ఏంటంటే, చివరిలో ప్రొఫెసర్ సుధీర్ భాస్కర్ గారు చెప్పారు, ఇందులో ఏంటంటే మనం చూడాల్సింది, మనకి ఈ ప్రపంచంలో ఈ సమయంలో మనకి ఇది ధర్మమా కాదా, ఇది మనం చేయాలా వద్దా అనే ప్రశ్న ఒకటి మన మస్తిష్కంలో మొలకెత్తితే మనం మొట్టమొదటగా ఒక ఫార్ములా చెప్పారాయన, జాయ్, జే ఫర్ జీసస్ ఫస్ట్, ఓ ఫర్ అదర్స్ నెక్స్ట్, వై ఫర్ యువర్ లాస్ట్. కాబట్టి మనం ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనకి ఇది ధర్మమా కాదా, ఇది నేను చెయ్యాలా వద్దా అనే ప్రశ్న ఒకటి మొలకెత్తితే మనమేం చేయాలి, ముందు అది ఈ నేను చేయబడే కార్యం భగవంతుడికి ప్రీతిపాత్రమైనదా కాదా, అది మనం మొట్టమొదట ఆలోచించాల్సిన విషయం. నేను చేసే ఈ పని వల్ల స్వామి సంతోషపడతారా, నేను చేసే ఈ పని వల్ల
సమాజానికి మంచి జరుగుతుందా,
అది చివర్లో మనం రావాలన్నమాట. ఈ పని ద్వారా నాకేం జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని మనం ఆలోచించకూడదు. ఎందుకంటే
అసలు అలాంటి అభిప్రాయం మనకి కలగకూడదు, నాకేంటి లాభం అన్న పదం అసలు మనకి ఆలోచనలో ఉండకూడదు.
చాలా బాగా చెప్పారు.
దైవ ప్రీత్యర్థం అనుకుంటాం, దైవ ప్రీతి కోసం చేయాలి పని, దైవం తర్వాత సమాజం కోసం చేయాలి పని, మూడోది అసలు మనకి మైండ్ లోకి రాకూడదు.
అది ఈ విధంగా మహాభారత చర్చాగోష్ఠి అనేది మనకి జాయ్ అనే ఒక ఫార్ములాని మన మెదడులో అత్యంత అద్భుతంగా నింపింది. అనంతరం ఉత్తమ సాయి విద్యార్థి లేకపోతే ఆదర్శ సాయి విద్యార్థి ఎలా ఉండాలి అనే ఒక అంశంపైన రాజేశ్వరి సి పటేల్ గారి అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఒక చర్చాగోష్ఠి అనేది జరిగింది. ఈ చర్చాగోష్ఠిలో వారు ముఖ్యంగా రెండు విషయాలు మనకి చెప్పారు. ఒకటి ఏంటి, ఇక్కడ పాటించిన విలువల్ని మనం బయట పాటించగలమా లేదా, అది మనకి మొదట ఉత్పన్నమయ్యే ప్రశ్న. తర్వాత మనం జీవితంలో సంతోషంగా ఉండాలి, నిరంతరం సంతోషంగా ఉండాలంటే మనం పాటించాల్సిన ఫార్ములా ఏంటి, మొదటి దాని గురించి బ్రదర్ అనంత్ ఏమైనా యాడ్ చేస్తారా?
నాకేమనిపిస్తుందంటే మన స్వామి సంస్థలలో ఉన్న వాతావరణంలో మనం స్వామి చెప్పిన విలువలు చాలా సులభంగా పాటించవచ్చు, కానీ బయటకు వెళ్ళినప్పుడు సమాజం అలా ఉండదు. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే మనం పాటించాలా వద్దా, మనం మన విలువలకి మనం ఇంపార్టెన్స్ ఇస్తూ దాన్ని పట్టుకుని ఉండాలా, లేక మనం సమాజానికి అనుకూలంగా మనల్ని మార్చుకోవాలా
అన్న ప్రశ్న ఏర్పడుతుంది మనకి.
కరెక్ట్. అప్పుడు మనం కొంచెం డీప్ గా థింక్ చేసి ఇది స్వామికి ఇష్టం, మనం ఇన్ని సంవత్సరాలు స్వామి దగ్గర ఉండి నేర్చుకున్న విలువలకి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం వెళ్తే గాని మనకు రెస్పెక్ట్ దొరకదు. అప్పుడే అందరూ మనకు రెస్పెక్ట్ ఇస్తారు. ఆ ప్యానల్ డిస్కషన్ లో వచ్చిన మిస్సెస్ మీనా శ్రీనాథ్ తను అలాగే చెప్తుంది, తన విలువల్ని తను చివరి వరకు వదలలేదు, చివరికి తన ఇన్స్టిట్యూషన్ లో తన పేరు చెప్తే అందరికీ చాలా మర్యాద వస్తుంది.
సో ఈ విధంగా మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, స్వామి చెప్పిన విలువలకు మనం ఎప్పుడైతే కట్టుబడతామో మొదట సమాజం మనల్ని తిరస్కరించినా సరే చివరికి వచ్చేసరికి సమాజం మనల్ని ఒక మంచి వ్యక్తిగా గౌరవిస్తుంది. ఇప్పుడు మనకి తెలిసిన రెండో విషయం ఏంటంటే, మనం జీవితాంతం సంతోషంగా ఉండాలంటే మనం ఒక్క ఫార్ములా చెప్పారు శ్రీ త్రిభువన్ సత్యదేవ్ గారు, ఇప్పటికీ శ్రీ సత్యసాయి సంస్థల్లో వారు ఒక యాక్టివ్ మెంబర్. ఆయన ఏం చెప్పారంటే, మనం చేసే పనిని మనం ప్రేమించగలిగే సామర్థ్యం గనక మనలో ఉంటే, మనం చేసే పనిని మనం ప్రేమించగలిగే సామర్థ్యత గనక మనలో ఉంటే ఏ పని చేసినా సరే ఎలా చేసినా సరే మనం జీవితాంతం ఆనందంగా ఉండగలము అని ఒక పాయింట్ కి తీసుకొచ్చారు శ్రీ త్రిభువన్ సత్యదేవ్ గారు.
ఎందుకంటే జీవితంలో మనకు కావాల్సినవే మనకెప్పుడు దక్కవు. ఇప్పుడు నాకు కలెక్టర్ అవ్వాలని ఉంది, కానీ జీవితంలో నేను కలెక్టర్ గానే పనిచేస్తానా అని నాకు తెలీదు. రేపు నాకు వేరే పని కూడా దొరకచ్చు. సో దైవ ప్రసాదంగా మనం భావించాలి. మనకి ఏది దొరికినా స్వామి ఇచ్చారు అని అనుకోని. రెండోది, ఒక సాయి ప్రసన్న అని ఒక ఎక్స్ స్టూడెంట్ చెప్పింది ఏంటంటే, తనకు స్వామి సంస్థలలో ఉన్నప్పుడు దొరికిన ఒక పెద్ద గిఫ్ట్ ఏంటంటే పర్ఫెక్షన్. స్వామి ఎప్పుడు అంటారు, ఏ పని చేసినా పర్ఫెక్షన్ తో చేయాలి, యోగః కర్మసు కౌశలం. ఏ పని చేసినా మనం పర్ఫెక్ట్ గా చేయాలి. అందువల్ల మన జీవితంలో ఏం దొరికినా ఇది స్వామి ఇచ్చిన పని, నేను నాకు ఎంత శక్తి ఉంటుందో నేను ఆ మొత్తం నా 100% ఇచ్చి చేస్తే, అది స్వామి చెప్తూ ఉంటారు కదా, యూ డూ యువర్ బెస్ట్ ఐ విల్ డూ ద రెస్ట్. సో అలా మనం జరిపించుకుంటాం.
సో ఈ విధంగా ఈ ప్యానెల్ డిస్కషన్ ద్వారా, ఈ చర్చాగోష్ఠి ద్వారా మనకి తెలిసిన అంశాలన్నీ మనం ఇంత సుదీర్ఘంగా చర్చించిన తర్వాతి అంశం, ఆ రోజు సాయంత్రం సాయి కుల్వన్ సభా మండపంలో జరిగిన భాషణ. మనకి ఇద్దరు బ్రదర్స్ ఆ రోజు సాయి కుల్వన్ సభా మండపంలో భాషణ ఇచ్చారు. మొదటగా బ్రదర్ శ్రీమేష్ భాస్కర్ అనే ఆయన, త్యాగైనేకే అమృతత్వమానసు అనే దాని మీద ఆయన ఒక సంభాషణ ఇచ్చారు. అందులో ఉన్న కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఇందులో అతను ఏం చెప్పారంటే, ఒక దధీచి అనే అతనికి తపస్సు వల్ల ఈశ్వరుడు ఒక శక్తిని ఇచ్చాట. ఏంటి, నీ వెన్నెముకతో అతని వజ్రాయుధం, ఎవరిది, ఇంద్రుడి వజ్రాయుధం తయారవుతుందని. ఇప్పుడు మనకి గనక ఈ ఇది తెలియకపోతే ఇంద్రుడి వజ్రాయుధం ఎవరి దగ్గర నుంచి తయారైందంటే మనకు వెంటనే దధీచి అనే సమాధానం గుర్తొస్తుంది. ఒకవేళ ఆయన గనక ఆ రోజు ఆ త్యాగం చేసి ఉండకపోతే ఈ రోజు మనం ఆయన్ని స్మరించుకుని ఉండేవాళ్ళం కాదు. కర్ణుడు ఒక మహాదాత, ఆయనకి నిజానికి ఒక దుర్యోధనుడికి మిత్రుడిగా కన్నా, లేకపోతే ఒక రాజుగానన్నా, లేకపోతే మహాభారతంలో ఒక ముఖ్య పాత్రగా కన్నా, ఈనాటికి అతను గుర్తుండిపోయే పాత్ర ఏంటంటే ఒక మహాదాత.
అందుకే అన్నారు దానవీర సూరకర్ణ అని.
ఈ విధంగా కర్ణుడు తను చేసిన దానాల వల్ల అంత ప్రసిద్ధిగాంచాడనమాట. ఈ విధంగా అతను చివరికి ఏ అంశం మీద దృష్టి చెలిపాడంటే, ఆఖరగా అసలు స్వామి జీవితం అనేది ఎన్ని త్యాగాలతో నిండింది, అసలు ఆయన జీవితంలో ఎంత త్యాగం చేశారు ఈ సమాజానికని చెప్పారు. ఆయన నివాసం యజుర్ మందిరంలోకి వెళ్తే అక్కడ మనం బయట చూసి ఏదో అనుకుంటాం, అదే లోపల ఎన్నో ఉంటాయని, వెళ్తే ఒక 8x4 రూమ్, ఒక మంచం, ఒక టేబుల్, ఒక కుర్చీ అంతే. అంత సింప్లిసిటీతో స్వామి తన జీవితాన్ని లీడ్ చేసి తనకున్నదంతా సమాజానికి అర్పించేశారన్నమాట. సో ఈ విధంగా త్యాగైనేక అమృతత్వ మానసు అనే ఒక అద్భుతమైన విషయం పైన భాషణ అనేది ఇచ్చి, అనంతరం బ్రదర్ వి సాయిరాం గారు
మహాభారతం మీద చాలా ముఖ్యమైన అంశాలని మనకి వివరించారు.
మహాభారతంలోనే కాదు, పురాణాల్లో ఎప్పుడైతే మనకి మంచి, సమాజానికి జరిగే మంచి అనే ఈ రెండు ప్రశ్నలు ఉత్పన్నమైతే మనం దేనివైపు మొగ్గాలి అనే విషయంపైన పూర్తిగా మంచి సంభాషణ ఒకటి ఇచ్చారు. అనంతరం ఆ రోజు రాత్రి ఈ కార్యక్రమాల్లో మనకి పారాయణం అనేది జరిగింది. ప్రశాంతి నిలయం సీనియర్ బాయ్స్ హాస్టల్కి అతిథిగా శ్రీ త్రిభువన్ సచిదేవ్ గారు పారాయణం సెషన్కి వచ్చారు. ఆయన భాషణ మొదలెట్టే ముందే చెప్పేశారు, నేను మీకేమీ అత్యున్నతమైన ఫిలాసఫీ చెప్పడానికి రాలేదు, ఈరోజు నేను స్వామితో ఆ రోజు మా విద్యార్థులంతా గడిపిన అద్భుతమైన సన్నివేశాన్ని ఈ రోజు మనం జీవింపజేయడానికి నేను మీ ముందుకొచ్చానని చెప్పి ఆయన స్వామితో, ఆ రోజుల్లో స్వామి ఈ అసలు ఈ ఇన్స్టిట్యూట్ ఎలా ఉండేది, అసలు ఈ విశ్వవిద్యాలయం ఎలా ఉండేది, అప్పట్లో స్వామి సంస్థలు ఎలా ఉండేవి, ఆయన ఎలా వచ్చారు, తర్వాత ఆయనకి స్వామికి ఉన్న సంబంధం ఏంటి, ఆ రోజు పిల్లలకి స్వామి ఎంత నియర్ అండ్ డియర్ గా ఉండేవారు, ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు ఆయన దాని గురించి. ఒకరోజు ఒక విద్యార్థి పాపం హాస్టల్ నుంచి స్కూల్ యూనివర్సిటీ బిల్డింగ్ నుంచి హాస్టల్కి చెప్పులు లేకుండా వెళ్తున్నారట లైన్లో. స్వామి కారు అటు నుంచి గోకులం నుంచి వచ్చి ఆగిందట మిత్ర మధ్యాహ్నమే ఎండ 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలో. స్వామి కారు అతని దగ్గర ఆపి అడిగారట, ఏం బంగారు చెప్పులు లేకుండా నడుస్తున్నట్టే స్వామి, చెప్పులు పోయే స్వామి అంటే రా కారు ఎక్కువ అన్నారట. రా కారు ఎక్కువ అంటే ఆ అబ్బాయి ఇంకా పొంగిపోయి కారెక్కి మొత్తానికి ఆ ప్రయాణం బాగానే జరిగింది. తర్వాత వీళ్ళందరి మనసుల్లో ఒక ఐడియా మొలకెత్తింది, ఏంటి స్వామి అబ్బాయి చెప్పులు వేసుకోలేదని కారులో పట్టుకెళ్లారు కదా, మనం కూడా యూనివర్సిటీ నుంచి హాస్టల్ నడిచి వెళ్లేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్లామంటే మనందరికీ స్వామి కారులో ప్రయాణించే ఛాన్స్ ఒక్కసారైనా దొరుకుతుంది కదా అని చెప్పి ఏం చేశారు, అందరూ చెప్పులు వేసుకోవడం మానేసి హాస్టల్కి వెళ్లడం మొదలు పెట్టారు. మధ్యాహ్నం స్వామి కారులో వచ్చారు అనుకున్నట్టు జరిగింది. ఇక్కడ స్వామి ప్లే చేసిన ట్రిక్ ఎలా ఉంటుందంటే, స్వామి వచ్చారు కారు ఆపారు అడిగారు, ఏం బంగారు అందరు చెప్పులు లేకుండా నడుస్తున్నారంటే, చెప్పులు పోయే స్వామి అంటే కారులో అంత స్పేస్ లేదు బంగారు, తర్వాత చూసుకుందాం అని స్వామి అలాగే తన ప్రయాణాన్ని కొనసాగించారట.
కానీ ఇక్కడ మనం ఇంకో విషయం గ్రహించవలసింది ఏంటంటే, పిల్లలందరూ స్వామి మీద ఎంత ప్రేమ ఉందో మనకిక్కడ తెలుస్తుంది. ఎందుకంటే స్వామి ప్రతిరోజు కారులో వచ్చి అలా పిల్లల్ని చూడలేదు, ఏదో ఒకరోజు స్వామి ఖచ్చితంగా వచ్చి మనం చెప్పులు వేసుకోలేదు అన్న విషయాన్ని గ్రహించి మనల్ని కారులో ఎక్కించుకుంటారు, దైవానికి దగ్గరగా వెళ్లొచ్చు అనే భావం వాళ్ళకి ఉండడం వల్ల వాళ్ళు ప్రతిరోజు అలా వెళ్లడం జరిగింది.
ఈ యొక్క భాషణలో మనకు ముఖ్యంగా తెలిసింది ఏంటంటే, ఆయన ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే, స్వామి మిమ్మల్ని ఎంత ఇబ్బందులు పెడితే మీకు అంత దగ్గర అవుతారు స్వామి, మీరు ఫిజికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు నేను అంత మీకు దగ్గర అవుతాను అని స్వామి కరెక్ట్ గా చెప్పారు. ఏంటి అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అని చెప్పేవారు, వాళ్ళు హాస్టల్ స్టడీ అవర్స్ హాస్టల్ దగ్గరే జరిగే వాళ్ళకి, ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ క్యాంటీన్ దగ్గర అంతా సిమెంట్ స్లాబ్ అనమాట, అక్కడ పిల్లలు కూర్చుని మిట్ట మధ్యాహ్నం ఎండలో చదవాలి, ఆ ఎండ వేడికి ఆ గ్రానైట్ స్లాబ్ భగభగ మండేదట, దానికి వాళ్ళు దాని మీద నీళ్లు చిలకరించుకుని కూర్చునేవారట కాస్త చల్లగా ఉంటుందని. కానీ స్వామి వాళ్లకి సౌకర్యాలన్నీ తక్కువ ఇచ్చినా సరే తన్ని తానే అర్పించేసుకున్నారు స్వామి వాళ్ళకి. ఎన్ని ఇంటర్వ్యూలు, అసలు ఎన్ని సంభాషణలు, ఎన్ని చలోక్తులు, ఇవన్నీ అసలు అద్భుతంగా సాగింది ఆ పారాయణం అంతా. అలాగే స్వామి రాధగా నర్తించిన ఇన్సిడెంట్ కూడా అద్భుతంగా చెప్పారు త్రిభువన్ సచిదేవ్ గారు.
అంటే అప్పుడు సత్యం శివం సుందరంలో ఋషేంద్రమణి గురించి రాశారు, కానీ ఇప్పటికీ చాలా మంది బాధపడుతుంటారు, అయ్యో మనం స్వామి అలా చేసినప్పుడు ఋషేంద్రమణిగా మనం చూడలేకపోయామే అని. కానీ ఆ రోజు ఈ స్వామి రాధగా చేసినప్పుడు అసలు అందరూ అక్కడే ఆశ్చర్యచకితులైపోయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కస్తూరి గారి కళ్లలో నుంచి ధారలు కారాయి. స్వామి చూసి, ఏమి కస్తూరి ఎందుకు ఏడుస్తున్నావంటే, స్వామి ఋషేంద్రమణి గురించి నేను రాశానేమో కానీ ఈరోజు నిజంగానే చూశాను స్వామి అని చెప్పారు. అంటే ఒక నటుడు ఎలా నటించాలో స్వామి చూస్తారు, స్వామి డైరెక్షన్ చేస్తారు, స్వామి అదే మనం అంటాం చూడు నటన సూత్రధారి స్వామి. అప్పుడు ఎలా ఉండేదంటే 40 రోజులు ప్రాక్టీస్ చేసేవాడు డ్రామాల కోసం, ఎందుకు స్వామి ముందు డ్రామా చేయడానికి. కానీ ఆ డ్రామా ప్రాక్టీస్ ని సూత్రధారి ఎవరు? ఆ డ్రామా ప్రాక్టీస్ కి కూడా సూత్రధారి స్వామే. అది ఇక్కడ
అంటే స్వామి 40 రోజుల పాటు అదే డ్రామా చూసి ఎక్కడ కరెక్షన్ చేయాలో అక్కడ చేసి డైలాగులన్నీ కరెక్ట్ గా చెప్పించి చివరికి ఆయనే చెప్తున్నాడు. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే ఆ డ్రామా చేసేదే స్వామి కోసం. సో స్టూడెంట్స్ వేసే ప్రతి అడుగులోనూ స్వామి అంతగా ఆయన ప్రేమ కరుణ కురిపించి వాళ్ళని సర్మార్గంలో నడిపించాలనే ఒక దృక్పథం అనేది త్రిభువన్ సత్యదేవ్ గారు ఆ రోజు కరెక్ట్ గా మనకి వర్ణించి చూపించారనమాట.
ఇంకొక సంఘటన నాకు గుర్తొస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అప్పుడు త్రిభువన్ సత్యదేవ్ గారు స్వామి దగ్గర ఏం వేడుకునేవారంటే, స్వామి నాకు విద్యా సద్బుద్ది రెండు కావాలి స్వామి అని. కానీ ఒకరోజు స్వామి అది కూడా క్లారిఫై చేశారు, పిల్లలు చాలా వరల్డ్లీ థింగ్స్ అడుగుతూ ఉంటారు నన్ను, కొంతమంది విద్యా సద్బుద్ది కూడా అడుగుతుంటారు, ఎందుకు అలాంటివన్నీ? స్వామి నాకు స్వామి కావాలి అని కోరుకోండి, చాలు, మీకు స్వామి నేనున్నానంటే మీకు అన్నీ ఉన్నట్లే అంతే. సో అలా మనకు త్రిభువన్ సత్యదేవ్ గారు చాలా నవ్వుతూ మాట్లాడినా మంచిగా జోకులు వేసినా కూడా మెసేజెస్ మాత్రం చాలా క్లియర్ గా ఇచ్చారు స్వామి.
సో ఈ విధంగా ఈ పారాయణం సెషన్ అనేది ఈ హాస్టల్లో మా హాస్టల్లో చాలా వినోదంగా అలాగే అత్యద్భుతమైన మెసేజ్ ని అత్యంత సింపుల్ గా అరటి పండు ఒలిచినట్టు మన చేతిలో పెట్టారు శ్రీ త్రిభువన్ సత్యదేవ్ గారు.
మొదటి రోజు జరిగిన కార్యక్రమాలను చక్కగా మాతో పంచుకున్నారు. ఆ తర్వాత రెండో రోజు ఎలా ప్రారంభమైంది, రెండో రోజు దాని గురించి కాస్త చెప్తారా?
రెండో రోజు ప్రప్రథమంగా మనకి ఎలా అయితే ఒక షెడ్యూల్ అనేది ఉంటుందో వేదపారాయణంతో మొదలైంది. అనంతరం
రామాయణం గురించి ప్యానెల్ డిస్కషన్ జరిగిందండి. ఈ ప్యానెల్ డిస్కషన్ కి ముఖ్య అధ్యక్షత పదవిలో ఉన్నది మేడం శ్రీ రాజేశ్వరి గారు. ఈ రామాయణం గురించి మనం మొత్తం చెప్పుకోలేం కాబట్టి వాళ్లకు ఉన్న ఒక గంట సేపులో మన సమాజానికి ఏది మంచిది, మన ప్రస్తుతం సమాజంలో రామాయణం నుండి మనం ఏం తీసుకొని పాటించగలుగుతాం అనే దాని గురించి చెప్పారు. మొదటిగా కుటుంబ సంబంధాల గురించి చెప్పారు. ఇప్పుడు కూలిపోతున్నాయి కుటుంబ సంబంధాలు. మనం ప్రథమంగా చూడాల్సింది ఏంటంటే అన్నదమ్ముల సంబంధాలు. రామాయణంలో చూసామనుకోండి, మనకు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వీరొక సెట్, వాలి సుగ్రీవులు వీరొక సెట్, రావణుడు విభీషణుడు కుంభకర్ణుడు వీరొక సెట్, ఈ సెట్స్ తర్వాత జటాయు సంపాతి వీరింకొక సెట్. ఈ సెట్స్ ఆఫ్ బ్రదర్స్ లో మనకు ఐడియలిజం ఉంది, లాస్ట్ లో ఎలా ఉండకూడదు అలా కూడా ఉంది. సో మనం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చూసామనుకో, అందరూ త్యాగాలే, ఎవరికి నాకు ఇది కావాలి నాకు ఇది అలా ఏం లేదు. రావణ విభీషణ కుంభకర్ణుల దగ్గర మనం ఏం నేర్చుకోవాలంటే, విభీషణుడు తను ఏం చేశాడు, తన చుట్టుపక్కల చెడు ఉన్నా అధర్మమున్నా తను దైవ శరణాగతి తీసుకుని ఆ అధర్మానికి విరోధించి ఫైట్ చేశాడు.
అలాగే మనం సంపాతి జటాయువుల యొక్క సంబంధాన్ని చూస్తే, ఎక్కడైతే జటాయువు సూర్యుడి వైపు ఎగిరి తన శరీరం కాలిపోయే పరిస్థితికి వచ్చాడో, అప్పుడు సంపాతి తన రెక్కల్లో తన తమ్ముడికి అండగా వేసి తన రెక్కలు కాలిపోయినా సరే తన తమ్ముడు బతికాడు కదా అని ఆనందంతో జీవితం అంతా గడిపింది.
కానీ సుగ్రీవ వాళ్ళిద్దరు గురించి తీసుకున్నామనుకో, సుగ్రీవుడికి వాలి మీద నమ్మకం లేదు, వాలికి సుగ్రీవుడి మీద నమ్మకం లేదు, అలా ఎప్పుడు ఉండకూడదు మనం. అలా జస్ట్ ఒక బంధుత్వాల గురించి అన్నదమ్ముల గురించి ఇంత బాగా చెప్తున్నారంటే ఇంకా ఆదర్శ దాంపత్యం, ఆదర్శంగా అమ్మలు ఎలా ఉండాలి అన్ని చెప్తాయి. దీనికంటే అమూల్యమైనది ఏంటంటే భక్తి. హనుమంతుడు ఎంత భక్తి ఉన్నిందో తనకు రాముడి మీద, అది రామాయణంలో చాలా బాగా చెప్తారు.
ఇక్కడ నేను చెప్పదలుచుకోవాల్సిన విషయం ఏంటంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల దాంట్లో త్యాగాలని మీరు చెప్పారు, వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారంటే, రాముడు తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యాగం చేశాడు, తమ్ముడు లక్ష్మణుడు అన్నకి కాపలా కాయడం కోసం తన నిద్రను త్యాగం చేశాడు, భరతుడు తన అన్న కోసం తను కూడా రాజ్యాన్ని త్యజించి చివరికి అన్న పాదుకల్ని తెచ్చి సింహాసనం మీద పెట్టి ధర్మపాలన చేశాడు భరతుడు. సో ఈ విధంగా మనం చూస్తే ఏంటంటే, రామాయణంలో భ్రాతృ సంబంధం అనగానే గుర్తు వచ్చే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు త్యాగానికి స్వరూపులు అన్నమాట.
అయితే బ్రదర్, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు హనుమంతుడు భక్తి అన్నారు కదా, దాని గురించి కాస్త మీరు విన్న విషయాలు చెప్తారా?
హనుమంతుడి గురించి చెప్పాలంటే ఒక ప్రాక్టికల్ ఇన్స్టెన్స్ తీసుకోండి. అంటే హనుమంతుడు సముద్రం దాటి లంకకెళ్లాడు. అప్పుడు తనకు 3 అడ్డంకులు కలిగాయి. అడ్డంకులు అనకూడదు కానీ ఇబ్బందులు అని చెప్పాలి. మొదటిగా మైనాకం. మైనాక పర్వతం మీద అది ఒక హెల్ప్ లాగా, మిగతా వాళ్ళు మనము ఒక పని మీద వెళ్తున్నప్పుడు మన కోసరం మిగతా వాళ్ళు సహాయం అడుగుతారు లేక అందిస్తారు లేక మనం సహాయం చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే వినయంగా మనం సహాయం చేయగలిగితే మనం చేస్తాము అని, లేకపోతే నాకు వేరే పనులున్నాయి అండ్ వెళ్ళిపోవాలి. అది మొదటి. రెండోది సురస. సురస దగ్గర మనము వివేకంని ఉపయోగించి మన తెలివిని ప్రదర్శించుకోవాలి. తనేమనింది నా నోట్ లోపలికి నువ్వు వెళ్ళిపోవాలి అని. తనేమన్నాడు, నోటి లోపలికి వెళ్ళిపోయి చెవి నుంచి బయటికి వచ్చేశాడు. తన బుద్ధిని ఉపయోగించుకున్నాడు. మూడోది సింహిక. ఈ అడ్డంకులు ఎలాంటివంటే మనము ముందుకెళ్లడానికి ఆపేది. అంటే మనం ఇవి తామసిక్ అంటారు. మనం అసలు మనం ప్రోగ్రెస్సే అవ్వకూడదు అని మనల్ని వెనక్కు తీసుకువెళ్లడానికి ఉండే అడ్డంకులు ఇవి. అప్పుడు మనం ఫస్ట్ మనం అప్పుడు దైవ ప్రార్థన చేసుకుని మనం ఊరికే ఉండకూడదు. దైవ ప్రార్థన చేసి వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ. అప్పుడు మనం ఆ ఇబ్బందులు కూడా దాటగలుగుతాం. ఇది హనుమంతుడు మనకు ఒక చిన్న ఇన్స్టెన్స్, ఒక సంఘటనతో మనకి ఇంత పెద్ద లెసన్ దొరుకుతుంది.
ఈ ఇబ్బందులు ఏవైనా సరే స్వామి వీటి గురించి ఏం చెప్పారంటే, ప్రస్తుత సమాజంలో మనకి ఇవి ఇబ్బందులు కింద తీసుకోకూడదు. ఒక పాజిటివ్ గా దాన్ని ముందుకు వెళ్లాలంటే జీవితంలో ఆ విషయాలపై ప్రతిదీ కూడా దైవం మనకిచ్చే ఒక అవకాశం కింద భావించి ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాలి.
అలాగే ఈ విషయంలో ఏంటంటే రావణ విభీషణ యొక్క బంధం గురించి అక్కడ చర్చ అనేది వచ్చింది. రావణులో గుణం ఏంటంటే ప్రతిసారి పక్క వాళ్ళు తప్పులు వెతకడం. విభీషణులో గుణం ఏంటంటే పక్క వాళ్ళు మంచి విషయాలు చూడడం. ఈ విధంగా ఏం జరుగుతుందంటే అక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇవ్వడం జరిగింది. మనిషి సూదిలాగుంటాడు. సూదికి ఒక కొసలాగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది, చూసిన దాని మీదల్లా గుచ్చుతూ ఉంటుంది. కానీ వెనక భాగం ఎలా ఉంటుంది, ఒక అన్నింటినీ కలుపుకుని పోతుంది. దాని ద్వారా దారం ఎక్కిస్తాం మనం, అది అన్నింటినీ కలుపుకుని పోతుంది అనమాట. అలాగా ఉండాలని. అలాగే రావణుడు ఏంటంటే ప్రపంచం గురించి ఓ తెగ బాధపడిపోతుంటాడు అనమాట, ఇది నాకు నచ్చలేదు, ఇది నాకు నచ్చలేదని. దానికి కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ అనేది ఇవ్వడం జరిగింది. ఎలాగంటే ఒక ట్రైన్లో ఇద్దరు ప్యాసింజర్స్ వెళ్తున్నారట. ఏమన్నారు ఒక అతను, ప్రతి ప్రశ్న అడిగాడు అనమాట, ట్రైన్కి ఎన్ని బోగీలు ఎందుకు ఉంటాయి, అసలు ట్రైన్కి ఇంజన్ ముందు ఎందుకు ఉండాలని, వెనక ఎందుకు ఉండకూడదంటే ఆ ముందున్నవాడు తన తర్కాన్ని ఉపయోగించి ఏమని చెప్పాడు, సార్ ఇప్పుడు ట్రైన్కి ఇంజన్ మార్చడం కష్టం గాని ఓ పని చేయండి, మనం సీట్లు మార్చుకుందాం,
ఇప్పుడు మీకు ఇంజన్ వెనకాల అయిపోతుంది కదా.
సో ఈ విధంగా చాలా సమయస్ఫూర్తిగా ఒక మంచి రీతిలో చిన్న ఉదాహరణ అయినా సరే పెద్ద పెద్ద ఫిలాసఫీని కూడా అందులో నిక్షిప్తం చేసేటట్టు ఈ రామాయణ చర్చాగోష్ఠి అనేది జరిగింది.
అయితే బ్రదర్, ఈ 3 రోజులు కూడా ఇలా ఒక్కొక్క అంశం పైన ప్యానల్ డిస్కషన్స్ అన్నారు, తర్వాత పెద్దవాళ్ళ టాక్స్ ఇచ్చారన్నారు, ఇలాంటి కాకుండా ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఏమైనా జరిగాయా?
ఖచ్చితంగా బ్రదర్, ఇది ఈ పర్టిక్యులర్ చర్చాగోష్ఠి ప్యానల్ డిస్కషన్ తర్వాత భజన్ వర్క్షాప్ అనేది ఒకటి జరిగిందనమాట. సో ఇది వరకు ట్రెండ్ ఏంటంటే ఇంతవరకు భజన్ అత్యాక్షరి అనేది జరుగుతూ వచ్చింది ఈ 3 సంవత్సరాలు. ఈ సంవత్సరం మాత్రం కొత్తగా ప్లాన్ చేసి ఈ భజన్ వర్క్షాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు సమ్మర్ కోర్సులో. దీని గురించి వివరాలు బ్రదర్ అనంత్ ఇస్తారా? ఆయన మందిర్ భజన్ సింగర్ కాబట్టి ఆయనకి. బ్రదర్ అనంత్,
అంతరంగ సాయి అనాథనాథ సాయి దీనబంధు సాయి కరుణ సింధు సాయి అంతరంగ సాయి అనాథనాథ సాయి రామకృష్ణ శివ శక్తి ప్రేమ రూప సాయి రామకృష్ణ శివ శక్తి ప్రేమ రూప సాయి యుగావతార బాబా శ్రీ సత్య సాయి యుగావతార బాబా శ్రీ సత్య సాయి.
ఈ భజన్ మనం చాలాసార్లు విన్నాము. మనకందరికీ తెలిసిందే కానీ మనం ఏమనుకుంటాము, స్వామి గురించి చాలా మంచి మంచి పదాలు వాడారు, చాలా బాగా కంపోజ్ చేశారు అని. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, అంటే ఈ భజన ఏ ఇన్స్టెన్స్ లో జరిగింది, ఏ సంఘటనలో కంపోజ్ చేశారు అలా చెప్పాలనుకుంటున్నా. ఒక స్టూడెంట్ స్వామి విశ్వవిద్యాలయంలో చదివేవాడు. ఆ అబ్బాయికి పాపం ఒక జబ్బు వచ్చింది, ఆ అబ్బాయికి లెప్రసీ జబ్బు వచ్చింది పాపం. అది చాలా ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాబట్టి ఆ అబ్బాయిని తిరిగి పంపించాల్సి వచ్చేసింది. సో ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లప్పుడు వాళ్ల అమ్మగారు తన పని చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అబ్బాయి కనిపించాడు. ఏమైందిరా, కాలేజీలో ఉండాల్సిన టైంలో ఇక్కడ ఉన్నావేంటి, హాస్టల్ నుంచి ఎందుకు వచ్చేసావని అడిగినప్పుడు, అమ్మా నన్ను క్షమించండి, నాకు ఈ జబ్బు వచ్చింది, నేను వెళ్లలేను అని పంపించేశారు అని. అప్పుడు ఆ బాధ ఎంత ఉందంటే తట్టుకోలేక అక్కడ స్వామి ఫోటోను చూసి ఈ భజన అలా బయటికి వచ్చింది. అంటే ఇక్కడ మనం ఎక్కడ చూసినా కానీ, స్వామి నాకిన్ని కష్టాలున్నాయి దీన్ని తీర్చవా, స్వామి నాకిన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయాకరో కృపాకరో అలాగేం లేకుండా, స్వామి నువ్వు దేవుడివి, అంతరంగ సాయి, అనాథనాథ సాయి, ఎంత మంచి భజన బయటకు వచ్చిందంటే. ఇప్పుడు ఈ కథ విన్నాక ప్రతిసారి మనం పాడినప్పుడు ఈ ఇమోషన్, ఆ కొడుకుని చూసి బాధపడుతున్న ఒక తల్లి దేవుణ్ణి చూసి ఎలా పాడుతుందో ఆ ఫీలింగ్ తో పాడితే, అంత ఆర్తితో పాడితే రెట్టింపు భక్తి వస్తుంది మనకు. సో ఈ భజన్ వర్క్షాప్ బేసిక్ గా ఎందుకు చేశారంటే, మనం భజనలు పాడుతుంటాం, ఎలా పాడాలి, ఎలా పాడితే మనకు స్వామి మీద భక్తి ఎక్కువ అవుతుంది అనే దాని గురించి విషయాలు మాట్లాడారు.
ఆ తల్లిలో కనిపించిన ఆర్ద్రభావం, ఆతృత, అదేంటి ఆ ఫీలింగ్, అది మనలో కలిగింది. అందులో 1% మనలో కలిగినా సరే ఆ భజనకి మనం న్యాయం చేయగలమనేది వాళ్ళు చెప్పింది. సో ఈ విషయంలో ఏంటంటే, వాళ్ళు భజనలో ముఖ్యంగా ఉండే 3 అంశాలేంటి, భావ రాగ తాళ అని, అలాగే భజన ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా పాడాలి, అసలు భజనలు ఎన్ని రకాలుంటాయి చెప్పుకోవడానికి, మనం భజనలో అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం, అవేంటవి, అవి చేయడం వల్ల వచ్చే నష్టాలేంటి, ఇలాంటివన్నీ సమగ్రంగా డిస్కస్ చేశారు భజన్ వర్క్షాప్ లో. ఉదాహరణకి
తమిళనాడులో ఒక సమితికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ భజన్ పాడారు.
అంజనానంద వీరం అశోకవన సంచారం వందే లంకా భయంకరం,
ఇలా వెళ్తుంది ఆ భజన్. సెకండ్ స్పీడ్ వచ్చినప్పుడు
వందే లంకా భయంకరం భయంకరం సాయి భయంకరం భయంకరం సాయి భయంకరం,
అంటే దీనిలో ఒక అర్థమే లేదు. సాయి భయంకరం ఎలా ఉంటుంది, అసలు మనము దేవుణ్ణి కొలుస్తూ పాడతాం, సాయి భయంకరం అనేది మీనింగే లేనిది.
స్వామి భయంకరంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది.
కరెక్ట్.
ఇందులో వాళ్ళు షోకేస్ చేసిన పాయింట్ ఏంటంటే, జనరల్ గా ఏదైనా ఫాస్ట్ బీట్ భజన్ కెళ్తే మనం ఏంటంటే టెండెన్సీ అనమాట, అది ఎక్కడైనా సరే ఈ సాయి అనే పదం ఇమిడిపోతుంది కాబట్టి ఎక్కడైనా వేసేద్దామని. కానీ ఆ సాయి అనే పదం అక్కడ వేస్తే ఎలాంటి అర్థం వస్తుందని కూడా పట్టించుకోకుండా సాయి అనే పదం వేస్తే ఆ టోటల్ భజన్ కు అర్థమే మారిపోతుందని వాళ్ళు షోకేస్ చేయాల్సిన పాయింట్ అనమాట.
కరెక్ట్. అలాగే కాకుండా చాలా సార్లు వర్డింగ్స్ తెలియకుండా పాడతారు.
హర శివ శంకర భోలేనాథ్ షిరిడిపురీశ్వర సాయినాథ్ అహిభూషణ శివ గౌరీనాథ్,
అహిభూషణ చోట కొంతమంది పాడేవారు.
కరదూషణ శివ గౌరీనాథ్,
వాళ్ళిద్దరూ అసురులు, రామాయణంలో రావణాసురుల కజిన్స్ వాళ్ళిద్దరూ. అలా తప్పు తప్పులు మనం పాడకూడదు. మనం అలా తప్పులు పాడి అది పాపం, మనం సంకీర్తనం చేసేటప్పుడు తప్పులు చేయకూడదు. అలా చాలా తప్పులు జరుగుతుంటాయి. మనం కొన్నిసార్లు చాలా అనవసరమైన చోట్ల స్ట్రెస్ ఇస్తుంటాం, అలా కూడా ఇవ్వకూడదు. అంటే కొన్నిసార్లు
రావణ మర్దన విఘ్న భంజన
అది పాట అన్నప్పుడు,
రావణ మర్దన విఘ్న భంజన,
విఘ్న అనే దానికి అర్థమే లేదు. తర్వాత మనం రావణుడి మీద స్ట్రెస్ చేస్తున్నాం. ఆ భజనలో మనం రాముని గురించి పాడాలి. సో మనం ఎలా పాడొచ్చు,
రావణ మర్దన అంటే
రావణుణ్ణి చంపావు రాముడు ఆర్ మర్దన అనే దానికి స్ట్రెస్సింగ్, తర్వాత విఘ్న భంజన కరెక్ట్ గా పాడతాం. సో అలా కొన్ని తప్పులు వివరించారు, అది మొదటి పాయింట్. తర్వాత కొంతమందికి సందేహం కలగచ్చు, అంటే ఇప్పుడు అంతరంగ సాయికి మనకు కథ తెలిసింది, ప్రతి భజనకి మనకు కథ తెలుస్తుందా? తెలియదు. సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి?
ప్రతి భజనకి కథ ఉండకపోవచ్చు.
అంటే కొన్నిసార్లు ఏమైపోతుందంటే, దర్శనానికి వచ్చి ఉంటారు, స్వామిని చూసిన వెంటనే పాట బయటకు వస్తుంది, దానికి కథ అలాంటివే ఉండవు. సో రెండు విధాలుగా మనం అలాంటి సిచ్యువేషన్స్ ని చేయొచ్చు. మొదటిగా మనం ఒక భజన్ పాడినప్పుడు స్వామి లీలల గురించి ఆలోచించుకుంటూ, అంటే స్వామి లీలల గురించి లేక స్వామి ఈ భజన పాడడానికి నాకు అవకాశం ఇచ్చావు అని చెప్పి స్వామికి కృతజ్ఞతలు కూడా తెలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పాట ఉంది, దర్శ దిఖావ్ మేరే సాయి నందలాలా, దయా కరో సాయి కృష్ణ గోపాలా, దేవకి నందన దీన దయాలా, మథురానాథ మదన గోపాలా, సాయి నారాయణ సదా కృపాలా, దయా కరో సాయి కృష్ణ గోపాలా. ఇది ఒక భక్తుడు పాడాడు. బెంగళూరులో అఖండ భజన జరిగేది 24 గంటలకు. అప్పుడు స్వామి పద్మనాభం గారి ఇంట్లో ఉండేవారు. ఒకరోజు పద్మనాభం గారిని ఈ భక్తుడు వెళ్లి అడిగాడు, నాకు ఒక డిసీజ్ ఉంది, అంటే అది చర్మం మీద తెల్ల ప్యాచెస్ వచ్చేస్తాయి, ఆ డిసీజ్, నాకు ఏమైనా చేయగలుగుతారా, మీరు స్వామితో చెప్పగలుగుతారంటే, అప్పుడు ఆయన అన్నారు, నేను స్వామికి రికమెండేషన్లన్నీ ఇవ్వను, మీరు స్వామి గురించి, మీరు స్వామి అంతే, మధ్యలో ఎవరు రాకూడదు అన్నారు. ఆ డిసీజ్ పేరు ల్యూకోడర్మా. అప్పుడు అఖండ భజన జరుగుతున్నప్పుడు సడన్ గా రాత్రి చాలా వర్షం కురుస్తోంది, కానీ 12 గంటల పైన స్వామి వెంటనే పద్మనాభం గారిని పిలిచి, నేను ఇప్పుడు వెంటనే భజన జరిగే చోటికి వెళ్లాలన్నారు. అప్పుడు ఆయన అన్నారు, స్వామి రేపు వెళ్లొచ్చు కదా స్వామి పొద్దునే, అంటే లేదు ఇప్పుడే వెళ్లాలి అని. సో స్వామి తీసుకెళ్లారు. ఈయన ఈ భక్తుడు చాలా బాధతో ఈ పాట పాడుతున్నారు. అప్పుడు కరెక్ట్ గా స్వామి తన ముందు నించున్నారు. తను ఈ పాట అయిపోయి కళ్ళు తెరవగానే స్వామి తన ముందున్నారు. తనకెంత ఆనందమో వెంటనే స్వామికి కూడా చాలా ఆనందం కలిగింది. వెంటనే స్వామి తన చెయ్యి ఆ భక్తుడి తలపైన పెట్టగా ఆ తెల్ల తెల్ల ప్యాచెస్ అప్పటికప్పుడు మాయమైపోయాయి. అందరు భక్తులందరూ వీక్షించారు ఈ సంఘటనని చాలా అప్పుడు. సో ఈ ఇలాంటి భజనలు పాడినప్పుడు మనకు తెలిసిన లీలలు, మహిమలు స్వామి గురించి అవన్నీ ఆలోచిస్తూ ఉన్నామంటే మనకు ఆ భజనలో ఒక్కటవగలుగుతాం.
వేసవి తరగతుల్లోని ప్రతి విషయాన్ని మీరు చాలా చక్కగా అందించారు బ్రదర్స్. శ్రోతలందరూ విన్నారు కదా, ఈ జీవితంలో మనకు తెలిసినది కొంత, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అయితే పిల్లవాడైన ప్రహ్లాదుడు చెప్పినట్లు చదువులలోని మర్మాన్ని తెలుసుకోవడానికి మనం కృషి చేయాలి. అనునిత్యం స్వామివారు మనకు బోధించిన అంతరార్థాన్ని, మన సంస్కృతి మనకు అందించిన విలువలను గ్రహించి వాటి గొప్పదనాన్ని తెలుసుకుంటూ ఆచరిస్తూ తరించాలి. అటువంటి భక్తిని, శక్తిని మనకు ప్రసాదించమని స్వామివారిని మనం ప్రార్థిద్దాం. ఈ వేసవి తరగతుల్లోని మనం తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి. అయితే సమయాలాపన వల్ల ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మిగిలిన విషయాలను వచ్చేవారం తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ఈ సంవత్సరం జరిగిన వేసవి తరగతుల్లోని అనేక విషయాలను మనతో పంచుకున్న సోదరులు శ్రీ అరుణ్ సాయి, శ్రీ సాయిచంద్, శ్రీ అనంత్, శ్రీ సాయిచంద్లకు మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా 1990 మే 20వ తేదీన సమ్మర్ కోర్సు సందర్భంగా స్వామివారు అందించిన ఉపన్యాసంలో పాడిన సాయి భజనను అందిస్తూ సాయిప్రసాద్ శ్రోతలందరి నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వర అర్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరాం.
భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. జప ధ్యాన బినా సంయోగ నహి. జప ప్రభు దర్శ బినా ప్రజ్ఞాన నహి. దయ ధర్మ బినా సత్కర్మ నహి. భగవాన్ బినా కొని అపున నహి. హరి నామ బినా పరమాత్మ నహి. హరి నామ బినా పరమాత్మ నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. సుఖ శాంతి నహి.